സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
7th chapter, മൊദടി ശ്ലോകം.
ശ്രീ ഭഗവാനുവാച മയ്യാസക്തമനാഃ പാർഥ യോഗം യുഞ്ജന്മദാശ്രയഃ അസംശയം സമഗ്രം മാം യഥാ ജ്ഞാസ്യസി തച്ഛൃണു. ജ്ഞാനം തേഹം സവിജ്ഞാനം ഇദം വക്ഷാമ്യശേഷതഃ. യജ്ഞാത്വാ നേഹ ഭൂയോന്യത് ഈ
7th chapter നുഞ്ചി 13th chapter വരക്കു ഈശ്വര സ്വരൂപാന്ന് ഗുരിഞ്ചി കൃഷ്ണ പരമാത്മ തെളിയജേസ്തുന്നാരു. ഈശ്വര സ്വരൂപം ലേക ഭഗവത് സ്വരൂപം, ഭഗവന്തുടെവരു, ആയന നിജസ്വരൂപം ഏമിട്ടസലു, ആയന എക്കട ഉന്നാടു అనే విషయాన్ని ఎవరికైతే తెలుసుకోవాలనిపిస్తుందో వాళ్లకి ఈ విషయం వినాలని కోరిక కలుగుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. భగవంతుణ్ణి పూజిస్తాం అనేక రూపాలలో. మన దేశంలో ముఖ్యంగా 33 crore దేవతలు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 33 crore అంటారు తమిళంలో. మనకు తెలుగులో 3 crore దేవతలు, 3 crore దేవతలనే 33 crore దేవతలు, 33 crore దేవతలు అన్నారు. లెక్క పెట్టగలమా, అంచనా వేయగలమా? ఇన్ని దేవతలు, ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని పేర్లు, ఇన్ని రూపాలు లేవు, ఇవన్నీ తప్పు అని అంటారు అవతల వాళ్ళు, అవతల మతాల వాళ్ళు. ఇన్ని రూపాలు ఉంటాయా దేవుడికి, ఇంతమందిని ఉంటారు ఆ దేవుళ్ళు, అసలు మీ దేవుడు దేవుడే కాదంటున్నారు వాళ్ళు. మనకు కూడా అనుమానం వస్తుంది అప్పుడప్పుడు, ఆయన ఎందుకుంటే ఇన్ని దేవుళ్ళు ఉంచుకుంటారు, కనుక మన మతం గొప్పది కాదు, ఇన్ని దేవుళ్ళు ఎందుకుంటారు, ఒకడే కదా దేవుడు అని వెంటనే వాళ్ళు చెప్పింది నమ్మేస్తాం, ఇంకా వాళ్ళ మతంలోకి మారిపోతారు జనం. ఎవరినన్నా అడగడం, ఎందుకున్నారు ఇంతమంది దేవుళ్ళు, ఎందుకు ఇన్ని పేర్లు పెట్టారు, ఎందుకు ఇంతమందిని మనం పూజించాలి అని విచారణ కూడా చేయరు. ఎవరిని వెళ్ళి అడగను కూడా అడగరు. వాళ్ళు చెప్పిన మాటలే సత్యం వేదం వాళ్ళకి. వాళ్ళని ఏమంటాం, మనసు ఎదగని వాళ్ళు అంటాం. మతం మారే వాళ్ళందరూ కూడా ఇమ్మెచ్యూర్ పీపులే కదా. మనసు వికాసం చెందితే, మనసు ఆలోచన పరులైతే మారరు కదా, అట్లాంటి వాళ్ళని మారుస్తుంటారు వాళ్ళు. అందుకని మనం ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని ఆచరిస్తున్నామంటే, ఒక దేవుణ్ణి పూజిస్తున్నామంటే అసలు ఏమిటి ఇది అని దాన్ని తెలుసుకోవాలా లేదా? ఎలాగైతే మనం ఒక పరిసరాల్లో ఉంటాం, ఒక ఏరియాలో ఉంటున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, అక్కడ ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాము, ఈ పరిస్థితులు ఏమిటి, ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఈ చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఇది అని చెప్పి తెలుసుకోవడం క్షేమమా కాదా? తెలుసుకోకపోతే మనం ఎక్కడున్నామో, ఎలా ఉండాలో తెలుసుకోకపోతే మనకు క్షేమం కాదు కదా. అందుకని మనం అన్ని చూసుకుంటాం, ఇరుగు పొరుగు పక్కన ఎట్లా ఉన్నాం, ఎటువంటి వాతావరణం చూసుకుంటాం. దేని కొరకు? మన క్షేమం కోసం. అదేవిధంగా మనం ఒక దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు, ఒక సంస్కృతిలో ఉన్నప్పుడు, నేను ఒక ఆచరణ ఆచరిస్తున్నప్పుడు, ఇది ఏమిటి ఆచరణ, దేనికి చేస్తున్నాను, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకోవలసిన బాధ్యత మనకున్నది. లేకపోతే మూర్ఖంగా గుడ్డివాళ్లలాగా చేస్తున్నట్లుగానే చేస్తాం. తప్పితే తెలివిగల వాళ్ళైతే ఏం చేస్తారంటే చక్కగా తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం ఈ చదివేది భగవద్గీత. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? భగవంతుడు సగుణ స్వరూపుడు అని తెలుసుకుంటున్నాం. ఆయనకి రూపం ఉంటే ఆయన సగుణ స్వరూప ఈశ్వర అన్నాం. భగవంతుడు రెండు తత్వాలు ఆయనకి, సగుణతత్వం నిర్గుణతత్వం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. హే అర్జున, నీకు పూర్తిగా తెలియజేస్తాను జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే ఆ భగవంతుడి యొక్క సగుణ స్వరూపాన్ని నీకు తెలియజేస్తాను. విజ్ఞానం అంటే ఆ భగవంతుడి యొక్క నిజస్వరూపం నిర్గుణ స్వరూపాన్ని కూడా, పరాప్రకృతిని కూడా నీకు తెలియజేస్తాను. జ్ఞానం అంటే అపరాప్రకృతి మాయా సహితం బ్రహ్మ ఈశ్వర అది తెలుసుకోవాలి నువ్వు. పరాప్రకృతి అంటే శుద్ధం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ, అద్వైతం బ్రహ్మ అది తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే ఇంకా నీకు తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదు ప్రపంచంలో. ఈ విషయం కనుక తెలుసుకుంటే నీకు ఏమి ఇంకా తెలుసుకోవలసినదే లేదు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. అందుకని మన దేశంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ఆధ్యాత్మిక చింతనాపరులు ఎక్కువ. కారణం ఏమిటంటే మన జీవన శైలి చిన్నప్పటి నుంచి అలా ఉంటుంది. మన హిందూ మతంలో చిన్నప్పటి నుంచి ఆచరణ అలవాట్లు, పద్ధతులు, పూజ విధానం ఇవన్నీ కూడా ఈ చింతనలోకి తీసుకురావడానికి అవన్నీ పెట్టారు. మనం ఇక్కడి నుంచి వస్తున్నాం, మనం ఎందుకు పుట్టాం? కస్త్వం కోహం, నువ్వెవరు నేనెవరు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక శ్లోకంలో చక్కగా మనకు తెలియజేస్తారు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః. నువ్వెవరు నేనెవరిని, మనం ఎక్కడి నుంచి వచ్చాం, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరణం తర్వాత నేను ఎక్కడికి వెళతాను, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఆ పరమేశ్వరుడు ఎవరు, సృష్టి చేసిన వాడు ఎవరని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం జీవితం యొక్క లక్ష్యం కావాలి మనిషికి. దాన్నే మోక్షం అంటారు. మోక్షం పొందడం అంటే ఏమిటి? నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా నిజస్వరూపం ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, రావడానికి కారణం ఏమిటి, అసలు ఈ దేవుడు ఎవరు, ఎందుకు సృష్టి చేశాడు, ఇవి తెలుసుకోకుండా ఎన్నెన్ని డిగ్రీలో చదువుతారు, ఎన్నెన్నో సంపాదిస్తారు, డిగ్రీల మీద డిగ్రీలు సంపాదిస్తారు, విజిటింగ్ కార్డు కూడా చాలదు, కింద అంతా రాసుకోవాలి, అన్ని చదువు చదువుతారు, చదవలసింది చదవకుండా. చదవలసినది ఏమిటి? నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఈ సృష్టి చేసింది ఎవరు, చేస్తే ఆయన ఎవరు, అసలు ఆయన స్వరూపం ఏమిటి, నాకు అన్నీ తెలుసండి ఇవి తప్ప అన్నాడు. శాస్త్రం అంటుంది నీకు అన్నీ తెలిసినా, నీకు అన్ని డిగ్రీలున్నా ఇది తెలుసుకోకపోతే ఏమీ తెలియనట్లే. ఎలా చెప్తారండి ఏమి తెలియనట్లే అని అన్నారు. నీకు ఇది కనుక తెలుసుకోకపోతే, ఈ విషయం మా శాస్త్రంలో చెప్పిన విషయాన్ని తెలుసుకోకపోతే నీకు అతృప్తి, అబద్ధత, అశాంతి ఉంటూనే ఉంటాయి జీవితం అంతా. పరిపూర్ణమైన శాంతి, భద్రత, ఆనందం, సుఖం అన్నీ ఈ జ్ఞానం వల్లనే వస్తాయి. ఇది రానంత వరకు నీకు ఎటువంటి పూర్ణత రాదు, తృప్తి రాదు మనిషికి. అది నీ ఇష్టం. ప్రయత్నం చేసి తెలుసుకుంటావా, త్వరగా తెలుసుకుంటే త్వరగా తృప్తి వస్తుంది, తెలుసుకోకపోతే ఎవరికి నష్టం అంటుంది శాస్త్రం. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఒక్కడే స్టూడెంట్ వెనక ఎదురుగ్గా కూర్చున్నాడు. నాయన విను, నేను చెప్తాను నీకు, ఆ విజ్ఞానం నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పరాప్రకృతి, ఆ జ్ఞానం అపరాప్రకృతి మాయా సహితం బ్రహ్మ, మాయా తత్వం ఏమిటి, నా నిజస్వరూపం ఏమిటి, ఈ రెండు చెప్తాను విను అంటున్నారు. జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. కనుక సగుణ స్వరూపం అంటే పేరు రూపం ఉన్నది, రామ కృష్ణ వినాయక ఇవన్నీ కూడా సగుణ స్వరూపం అంటాం. భేదం అని అర్థం, భేద రూపం. రాముడు కృష్ణుడు కాదు, కృష్ణుడు రాముడు కాదు, రూపాలు వేరు, పేర్లు వేరు, భేదం ఉంది. ద్వైతం అంటాం, అపరాప్రకృతి అంటాం. అపరాప్రకృతి అన్నా, ద్వైతం అన్నా, భేదం అన్నా ఒకటే. అదే అద్వైతంలో అయితే భేదము లేదు, నామరూపాలు లేవు, గుణము లేదు, అది అద్వైతం అన్నాం. భేదంలో అయితే నేను భక్తుణ్ణి, ఆయన భగవంతుడు వేరు వేరు. ఇక్కడ బ్రహ్మాన్ని తెలుసుకుంటే నేను వేరు, బ్రహ్మం వేరు కాదు. భక్తుడు భగవంతుణ్ణి పూజించేటంతసేపు ఆయన వేరు, నేను వేరే కదా. కనుక ద్వైతంలో భేద భావన ఉంటుంది, అద్వైత జ్ఞానంలో భేదం ఉండదు. భేదం ఉండాలి కదండి, ఆయన నేను ఒకటెట్లా అవుతాము, తప్పు కదా అట్లంటే చెంపలు వేసుకోవాలి అంటారు. ఆయన నువ్వు వేరు అయినంతసేపు ఏమవుతుందో తెలుసా, ఆయన వేరు, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడన్నట్లు అయిపోతుంది. చూడండి ఎంత అమాయకత్వం మనకు అజ్ఞానంలో ఉంటే. భగవంతుడు ఇక్కడ లేడు, ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, పదండి పదండి పోదాం పండరిపురం అన్నట్ట. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉంటే పండరిపురం ఎందుకు వెళ్ళడం? ఏం పాడుతున్నాడో వాడికే తెలియదు. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, అందుకని పదండి పోదాం పండరిపురం అన్నట్ట. దేవుడు వేరు, నేను వేరంటే ఇప్పుడు నేనున్న చోట దేవుడు లేడనే కదా అర్థం. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. నేను వేరు, దేవుడు వేరు, అదే కదండి కరెక్ట్ స్వామిని, అదే కదా కరెక్ట్. నన్ను రక్షించేవాడు దేవుడు, ఆయన పైన ఉన్నాడు, ఇక్కడ లేడు. అంటే దేవుడు అంతటా లేడని చెప్పినట్లే కదా, చెప్పండి మీరే. అంతటా లేనట్లే కదా. అంత గొప్పవాళ్ళం మనం, దేవుణ్ణి కూడా పరిమితం చేసి ఒక చోట కూర్చోబెట్టాయన్ని. నువ్వు అక్కడే కూర్చో, ఇక్కడికి రాకు, ఒక వాటర్ ప్రాబ్లం అని చెప్పి దేవుణ్ణి, అంతటా ఉన్న దేవుణ్ణి కూడా మన మూర్ఖత్వం వలన, అజ్ఞానం వలన ఆయన ఒక వైకుంఠానికో కైలాసానికో ఒక చోటకి పరిమితం చేసేసి ఇంకా అదే సత్యం అనుకోని ఎవరైనా చెప్తే అంతటా ఉన్నాడురా దేవుడు అంటే, అంతటా ఉంటే ఉండకండి, ఇక్కడ మాత్రం లేడు. ఎందుకు లేడు? నా దగ్గర అన్ని దోషాలే, కోపం, తాపం, ఈర్ష, అసూయ, ఇట్లాంటి చోట ఉంటాడు దేవుడు, ఎక్కడైనా ఉండడు. అందుకని దేవుడు ఇక్కడ లేడు, అక్కడ మాత్రం ఉన్నాడు. అంటే మన అజ్ఞానాన్ని బాగా పోషించుకుంటున్నాం. ఇలాగే పొద్దునే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, మధ్య మధ్య పానీయం, అప్పుడప్పుడు సినిమా, పాలిటిక్స్, న్యూస్ పేపర్, క్రికెట్, అయిపోతుంది 24 అవర్స్. నిద్ర ఓవర్, అయిపోయింది జీవితం. ఇట్లాగే సంవత్సరాల తరబడి గడుపుతూ ఉంటాడు అనుకుంటాడు. ఏం చేసేవారంటే బాగా సంపాదించానండి, ఫ్లాట్ కట్టేశాం, ప్లాట్లు కొనేసాం, అబ్బాయికో ప్లాట్, అమ్మాయికో ప్లాట్, బ్యాంకులో సెక్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాం, లాకర్లో బంగారం పెట్టాం, ఇంకేముంది కావాలండి జీవితానికి, అకాంప్లిష్డ్ అంటాడు. శాస్త్రం అంటుంది 0 అకాంప్లిష్మెంట్. ఇవన్నీ కాదు నాయన, నిజంగా సాధించవలసింది అసలు విషయం, నువ్వు ఎందుకు పుట్టావు, నీ జీవిత గమ్యం ఏమిటి, నువ్వు అనుకుంటున్నావు నీకు ఆనందం ఉన్నదని. ఈ క్షణం ఏమవుతుందో తెలియదు, ఈ శరీరం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, ఏ వరద వస్తుందో, ఏ తుఫాన్ వస్తుందో, సునామీ వస్తుందో ఎవరికి తెలియదు. నువ్వు నీ ఆస్తి నువ్వు పర్మనెంట్ అనుకుంటున్నావు, అది పర్మనెంట్ కాదు. పరాప్రకృతి పర్మనెంట్, అపరాప్రకృతి పర్మనెంట్ కాదు. రామావతారము పర్మనెంట్ కాదు, కృష్ణావతారము పర్మనెంట్ కాదు, అవతారాలే పర్మనెంట్ కాదు. నీకు పర్మనెంట్ కావాలా ఇంపర్మనెంట్ కావాలా? పర్మనెంట్ జాబ్ కావాలా ఇంపర్మనెంట్ జాబ్ కావాలా? టెంపరీ జాబ్ కావాలా? పర్మనెంట్ కావాలండి, ఎందుకంటే పెన్షన్ వస్తుంది, బోనస్ వస్తుంది, సాలరీ ఇంక్రీజ్ అవుతుంది, అవన్నీ పర్మనెంట్ కావాలి. తృప్తి, ఆనందం, సుఖం కూడా పర్మనెంట్ కావాలని కోరుకుంటావు, కానీ దానికి ఏం చెయ్యాలి? కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తున్నారు శ్లోకాల్లో, ఈ విద్య అనేటువంటిది చాలా అరుదు. ఏ విద్య? ఈ పరా విద్య, పరాప్రకృతి విద్య చాలా అరుదు అర్జున అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం చదువుతాం, 3వ శ్లోకం.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః.
చాలా ముఖ్యమైన శ్లోకం ఈ. ఆత్మవిద్య అనేటువంటిది అంటే తానెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, నన్ను సృష్టి చేసిన వాడెవరు, ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఆయన స్వరూపం ఏమిటి, ఇలా తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు సహస్రేషు వేల మందిలో కచ్చిత్ ఎవడో ఒక్కడుంటాడు అర్జున, ఇలా తెలుసుకోవాలని కోరుకునేవాడు. అందరూ అర్థ కామాలు ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సంపాదించిన ధనాన్ని అనుభవించడం కోసమే కామ కోరికలు తీర్చుకోవాలనే ఉంటారు. 5-స్టార్ హోటల్కి వెళదామా, 3-స్టార్ హోటల్కి వెళదామా, యూరప్ టూర్ చేద్దామా, ఏ టూర్ చేద్దాం, ఎక్కడికి పోదాం, ఎంత సుఖంగా ఉందాం, ఇది సంపాదించడం అనుభవించడం, సంపాదించడం అనుభవించడం, ఈ రెండే తెలుసు వాళ్ళకి. మహా తెలిస్తే ఇంకా కొంతమందికి ధర్మం ఏదో కాస్త మంచి పనులు చేద్దాం, సోషల్ సర్వీస్ చేద్దాం, హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ చేద్దాం, బ్లైండ్ పీపుల్కి సర్వీస్ చేద్దాం, కొంచెం పుణ్యం అన్న సంపాదించుకుందాం, మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం అని ధర్మం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అంటే పుణ్యమైనటువంటి కార్యాలు చేయడం, దైవ కార్యాలు, సేవా కార్యక్రమాలు, ధర్మ అర్థ కామ. కొన్ని కోట్ల మంది, ఒక 10 కోట్లు ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాం, 10 కోట్లలో 99,999,000 మంది ఈ 3 కోసమే ప్రయత్నం చేస్తారు. ఏ 100 మందో దీనికోసం ప్రయత్నం చేస్తారు అంటే చాలా అరుదు. దీని మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలా అరుదు. మనుష్యాణం మనుష్యులలో, జంతువులకి తెలియదు కదండి మోక్షం కావాలని, అందుకని కృష్ణ పరమాత్మ ఇంటెలిజెంట్ గా పెట్టారు మనుష్యాణం. జీవానాం అని పెట్టలేదు, జీవానాం అని ఎందుకు పెట్టలేదు, మిగతా జీవులకి మోక్షాన్ని పొందాలనే జ్ఞానము ఉండదు వాటికి, అర్థము తెలియదు, కామము తెలియదు వాటికి, ఇది పొందాలి అది కావాలని తెలియదు, ధర్మము తెలియదు వాటికి, అవి యాంత్రికంగా జీవిస్తూ ఉంటాయి. కనుక వాటికి మోక్షాన్ని గురించి, ఎందుకంటే వాటికి అతృప్తి లేదు, వాటికి ఎటువంటి బాధ అశాంతి లేదు, బాగానే ఉంటాయి, హాయిగా నిద్రపోతాయి, హాయిగా తింటాయి, మనకే కదా నిద్ర పట్టడం కష్టపడేది, మనం వాటికి ఏం ప్రాబ్లమ్స్ లేదు. కనుక మనుష్యాణం అన్నారు. సహస్రేషు వేల మందిలో, వేల మందిలో కశ్చిత్ యతతి సిద్ధయే, కశ్చిత్ ఎవరో కొంతమంది యతతి గురు శాస్త్ర ఉపదేశాన్ని తెలుసు ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు, మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు. 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్, అసలు మోక్ష ఇచ్ఛ అనేది చాలా అరుదు. 1. మోక్ష ఇచ్ఛ, మోక్షం పొందాలని కోరిక ఉండేవాడు చాలా తక్కువ. బాగా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి అమ్మాయి కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలనే వాళ్ళే, కానీ నాకు మోక్షం కావాలని అడిగేవాళ్ళని చూపించండి ఎక్కడన్నా, చాలా అరుదు. 1. 2. ఏంటంటే, ఆ మోక్షం పొందాలని ఎవరైనా ఒకవేళ అనుకుంటే అది ఎలా పొందాలో తెలియదు, అటువంటి వాళ్ళు ఎక్కువ. పొందాలనుకునే వాళ్ళే అరుదు. ఎవరైనా అరుదుగా ఒకవేళ మోక్షాన్ని పొందాలని కోరుకున్నా కూడా వాళ్లల్లో కూడా ఎలా పొందాలో తెలియదు. ఇది 2వ మెట్టు, 2వ రకం, ఎలా పొందాలో తెలియదు. అలా తెలియని వాళ్ళు కొంతమంది, అసలు మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఉండరు, ఉన్న కొద్దిమంది ఉంటారు, చాలా అరుదు. ఆ ఉన్న వాళ్లల్లో కూడా మోక్షం ఎలా పొందాలో తెలియదు. వడకట్టేస్తున్నాం అన్నమాట మనుషుల్ని చూడండి, కొంతమంది పోయినారు, ఎలా పొందాలో తెలియదు. 3వది ఏంటంటే, ఈ మోక్షం జ్ఞానం వల్లనే వస్తుంది, ఆత్మజ్ఞానమే మోక్షం అని వాళ్ళకి తెలియదు. ఇంకా 3వ రకం జనానికి తెలుసు కొంచెం, మోక్షం పొందాలి, ఈ మోక్షం అంటే ఆత్మజ్ఞానమే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని కోరుకుంటుంది వాళ్ళకి, ఆత్మజ్ఞానం పొందాలని తెలుసు వాళ్ళకి. 2వ రకం వాళ్ళకి ఏంటి, మోక్షం అంటే ఆత్మజ్ఞానం అని తెలియదు. అర్థమైందా? 1వ రకం వాళ్ళు ఎవరంటే, మోక్ష ఇచ్ఛ ఉన్నది అంతే, వాళ్ళు ప్రయత్నం చేయరు, ఇచ్ఛ మాత్రం ఉంది, అది పొందాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు. ఎలా పొందాలి అంటే జ్ఞానం వల్లనే పొందాలని తెలుసుకునేవాడు మరీ అరుదు. సరే, ఈ జ్ఞానం కూడా ఎలా పొందుతామని తెలుసుకునేవాడు ఇంకా అరుదు. జ్ఞానం పొందాలంటే ఏముంది, లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ తీసుకుని చదువుతూ ఉంటే ఉపనిషత్తులు భగవద్గీత చదివితే తెలిసిపోతుంది అనుకుంటాడు. జ్ఞానం ద్వారానే మోక్షం పొందుతామని తెలుసుకున్న వాళ్ళు కూడా సరిగా గురువు ముఖంగా వినాలి, వింటేనే తెలుస్తుందని తెలుసుకునేవాళ్ళు ఇంకా అరుదు, అంటే చాలా తక్కువ. అది లెక్క పెట్టుకుంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి మోక్షం పొందాలనుకునేవాళ్ళు, ఉదాహరణకి చెప్తున్నా, 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 90 మందికి ఈ మోక్షం అనేది జ్ఞానం వలనే వస్తుందని తెలియదు. మోక్షం పొందాలనుకునేవాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి మోక్షం అనేది ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం అన్నది తెలియదు. ఈ 100 మందిలో 90 మంది మోక్షం పొందుతామని అనుకుంటారు, కానీ 75% మోక్షం పొందాలనుకుంటారు కానీ మోక్షం అంటే ఆత్మజ్ఞానం అని తెలియదు. 25% పీపుల్కి మాత్రం మోక్షం అంటే ఆత్మజ్ఞానం అని తెలుసు. ఆ 25%లో కూడా ఈ ఆత్మజ్ఞానం అనేది ఎలా పొందుతామనే విషయం ఒక 10% మాత్రమే, ఇది గురుముఖంగానే శాస్త్రం చదివి మాత్రమే పొందుతామని చెప్పి ఒక 10%కి తెలుసు. 15% అవుట్, ఆత్మజ్ఞానం ఎలా పొందుతామని తెలియదు వాళ్ళకి. ఆ 10%కు ఆత్మజ్ఞానం అనేది గురుముఖంగా శాస్త్రముఖంగా పొందుతామని తెలుసు 10 మందికి, కానీ అందులో ఒక 5% మాత్రమే గురుముఖంగా శాస్త్రముఖంగా పొందుతామని తెలిసి ప్రయత్నం చేస్తారు. ఆ 5%లో కూడా శ్రవణం చేసి అర్థం చేసుకునే వాళ్ళు 1% ఉంటారు. అది కృష్ణ పరమాత్మ చెప్పడానికి పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనుష్యాణం సహస్రేషు, 1000 మందిలో ఎవరో కొద్ది మంది ప్రయత్నం చేస్తారు. కశ్చిత్ యతతి సిద్ధయే, మోక్షాన్ని పొందడానికి, మోక్షం అంటే స్వాతంత్ర్యం, తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. సిద్ధానాం అపి యతతాం అపి సిద్ధానాం, ఇక్కడ సిద్ధానాం అంటే సాధకులు. ఈ మోక్షాన్ని పొందాలని సాధన చేసే వాళ్లల్లో కూడా సాధకానాం లేక ముముక్షూణాం జిజ్ఞాసూనాం, ఈ జ్ఞానం పొందాలనుకునే వారిలో కూడా, యతతాం అపి వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా, కశ్చిత్ మాం వేత్తి, ఎవరో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు అంటున్నాడు. కృష్ణుడే చెప్తున్నాడు, ఇంక మనం ఏం చేయాలి చెప్పండి. కృష్ణుడికి అంత నమ్మకం లేదు జనాల మీద. తత్వత నన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళల్లో నన్ను నిజంగా తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు. తెలుసుకుంటారు కానీ ఏదోగా తెలుసుకుంటారు, సరిగ్గా తెలుసుకోరు. ప్రయత్నం లోపం, సాధన చతుష్టయ సంపత్తి లోపం, అనేక లోపాలు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, యతతామది ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా కశ్చిత్ మాం వేత్తి, నన్ను తెలుసుకునేవాళ్ళు కొద్దిమంది. ఆ తెలుసుకునే వాళ్ళల్లో కూడా తత్వత మరీ కొద్దిమంది, అసలు తెలుసుకునేవాళ్ళు పూర్తిగా. నాకు తెలుసండి భగవంతుడు అన్నాడు. ఏమిటిగా తెలుసన్నాడు, తానుగా భగవంతుణ్ణి తన స్వరూపంగా తెలుసుకునేవాడు లేరు. చాలా అరుదు. అందుకనే తమిళంలో చెప్తారు, అరుదు అరుదు మానవ జన్మం అరుదు అన్నారు. మానవ జన్మ కూడా అరుదుగా లభిస్తుంది. మోక్షం పొందాలనే కోరిక ఉండడం కూడా చాలా అరుదు. ఉన్నా కూడా ప్రయత్నం చేసేవాళ్ళు చాలా అరుదు. అరుదు అంటే రేర్ అని అర్థం, రేర్గా కనపడతారు అట్లాంటి వాళ్ళు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఆ గురుముఖంగా చదివేవాళ్ళు చాలా అరుదు. ఆ గురుముఖంగా చదివేవాళ్ళలో కూడా సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ అర్థం చేసుకునేవాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారా లేదా అని డౌట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం ఏ కోవకి ఎందుకు వస్తాం అన్నారు. నచికేతుడు చెప్పినట్లుగా చెప్పగలగాలి, బహునామేమి ప్రథమ బహునామేమి మధ్యమ, ఆ తత్వతగా తెలుసుకునే వాళ్లల్లో నేనొక్కడిని అని చెప్పుకోగలిగితే అది నాకు వస్తుందంటారా, ఇప్పుడు నేనే కేటగిరీ అంటే అట్లాగే ఉంటాం. లేదంటే నేనే తెలుసుకునేవాడిని, నేనే ఫస్ట్, నేనే బెస్ట్, ఇది గర్వంతో చెప్పేది కాదు, నమ్మకం. నా మీద నాకు నమ్మకం ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి. ఆ జ్ఞానం తత్వత తెలుసుకోవాలి, దానికి కావలసిన అర్హతలన్నీ నేను సంపాదించాలి. ఎటువంటిదైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను ఆగను. శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మేధస్సు పరంగా కావచ్చు, ఏవైనా సరే అన్ని అడ్డంకులు దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళాలంటే ఏం చేయాలి అని కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. నీకు ఎటువంటి క్వాలిఫికేషన్లు కావాలి, ఎలా ఉంటే నీకు అర్థం అవుతుంది, ఏ విధంగా చేసి నీకు అర్థం అవుతుందో అవి ఆ మాటలు చెవుల్లో వేసుకొని కొంచెం పాటిస్తే చాలు, నువ్వేం దిగులు పడక్కర్లేదు. ఆయనే చెప్తాడు మనకి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. 4వ అధ్యాయం చదివాం కదా, గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆ గురువుని దగ్గర విని ప్రశ్నలు వేసి తెలుసుకో, వినయంగా సేవ చేయి గురువుకి. ఆ గురువు గారి దగ్గరున్న జ్ఞానం అంతా పొందాలని తీవ్రమైన కోరికతో ఉంటే నీకు తప్పకుండా వస్తుంది అని కృష్ణ పరమాత్మ అలా చెప్తూ వస్తారు. మనం ఆ శ్లోకం అయిపోగానే మర్చిపోతాం, అది వచ్చిన ప్రాబ్లం. చదివేటప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఆహార నియమాల గురించి, విలువల గురించి ఎన్నో చెప్తారు కృష్ణ పరమాత్మ. అది వినేటప్పుడు బ్రహ్మాండంగా వింటాం, తర్వాత అది ఏమిటండి ఒక్కటి జ్ఞాపకం ఉండడం లేదు. జరుగుతుంది, కానీ తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉన్న వాళ్ళకి జ్ఞాపకం ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అభ్యాసం చేస్తారు, చేసేవాళ్ళు చాలా అరుదుగుంటారు అర్జున. కానీ అలా ఉంటారు ఎవరైనా, వాళ్లే నాకు ఇష్టం అంటారు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైన శ్లోకం. ఆచార్యుల వారు అనేక చోట్ల ఈ శ్లోకాన్ని చెప్తూనే ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత అని కృష్ణుడే అన్నాడంటే ఆ జ్ఞానం ఎంత గొప్పదై ఉండాలి చూడండి. అర్హత లేకపోవడమే మనిషికి. నిజమైన భక్తి ఉంటే ఆ ఒక్కడి నేను కావాలి. వేలల్లో ఒకడున్నాడంటారు చూసారా, ఆ ఒక్కడిని నేను కావాలి. నేనైతే వాళ్ళందరూ అది వాళ్ళిష్టం, వాళ్ళు చూసుకుంటారు. నీకే పట్టుదల ఉత్సాహం అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ధైర్యం సాహసం మనుషుల్లో, నమ్మకం, ఇవన్నీ కావాలి మనిషికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకంటే భక్తి కావాలి. ముందు భగవంతుడి మీద భక్తితో మనం ఆరాధన చేస్తే, ఆయన్ని పూజిస్తే, నిర్మలమైన మనస్సుతో ప్రాపంచికమైన ఏమి అడగకుండా నీ పాదాలే నాకు కావాలి, నీ స్వరూపమే నాకు కావాలని అడిగితే ఆయనే చూసుకుంటాడు అన్ని. మన భక్తి కనుక స్వచ్ఛమైనదైతే, నిర్మలమైనదైతే ఆయనే ఇస్తాడు అవన్నీ, ఆయనే చూసుకుంటాడు. అందుకని ఈశ్వర అనుగ్రహం కావాలి, ఈశ్వర భక్తి కావాలి, తీవ్రమైన భక్తి. మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉందో దానికి 100 రెట్లు ప్రేమ ఉండాలి భగవంతుడి మీద. మన ఇంటి మీద మనకు ఎంత ప్రేమ ఉందో, మన ఒంటి మీద మనకు ఎంత ప్రేమ ఉందో దానికి 100 రెట్లు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. ఉన్నదంటే అలా దిగి వచ్చి కూర్చుంటాడు నీ హృదయంలో. వెళ్ళమన్నా వెళ్ళాడు, నేను ఎక్కడికి వెళ్తాను నాకు చోటే లేదంటాడు ఇక్కడ తప్ప. భగవంతుడు ఏమంటాడు తెలుసా, భక్తుల హృదయం తప్ప నాకెక్కడ చోటుంది అంటాడు. భగవంతుడిని నీ నుంచి కదలకుండా చేసే బాధ్యత నీది. నీ ఆలోచన విధానం, నీ జీవన విధానం భగవంతుడిని అట్లా కట్టిపడేస్తుంది. ప్రహ్లాదుడు కట్టిపడేశాడా లేదా భగవంతుడిని? ధ్రువుడు ఏం చేశాడు? భక్తులందరూ అంతే కదా, భక్తుడు ఎలా చెప్తే అలా భగవంతుడు. అటువంటి భక్తి కావాలి. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా చెప్పండి? భక్తుడే గొప్పవాడు. భగవంతుడిని తనయందే ఉంచుకున్నవాడు సర్వదా భగవంతుడంతటి వాడు, భక్తుడే గొప్పవాడు. అందుకని ఒకసారి నారదుల వారు కృష్ణుడిని చూడటానికి వచ్చాడట. వస్తే రుక్మిణీదేవి అన్నదట, కృష్ణ పరమాత్మల వారు ధ్యానం చేస్తున్నారు అని చెప్పిందట. ధ్యానం చేస్తున్నారంటే నారదుడు అడిగాడట, లోకమంతా ఆయన మీద ధ్యానం చేస్తుంటే ఆయన ఎవరి మీద ధ్యానం చేస్తున్నాడు అని అడిగాడట నారదుడు. నాకేం తెలుసు, ధ్యానం చేస్తున్నారు లోపల కూర్చొని, నాకు తెలియదు అన్నదట. అట్లా లోపలికి ఇట్లా తొంగి చూశాడట నారదుడు. ధ్యానం చేస్తుంటే కొంచెం తొంగి ఇట్లా చూస్తే అక్కడ ఒక ఇసుక కుప్పలాగా ఉంది, రాశి ఇసుక. దాని ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు నారదుడికి ఏమిటి అసలు ఇది, కృష్ణ పరమాత్మ ఏమిటి అమ్మాయి ఆ ఇసుకకి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం ఏమిటి, ఏం అర్థం కావడం లేదు అన్నట. సరే ఎందుకైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందని చెప్పి అక్కడే కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ ధ్యానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఏమిటయ్యా, లోకమంతా నీ మీద ధ్యానం చేస్తుంటే నువ్వు ఆ ఇసుక కుప్ప ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నావు ఏమిటి అన్నాడు. ఏమిటి ఇసుడి విషయం అని అడిగాడు. ఏమి లేదు నారద, అది నా భక్తుల యొక్క పాద రేణువులు, నా భక్తులు నడిచినటువంటి ఆ పాద ధూళి ఉన్నది చూసా, ఆ మట్టిది సదా నాయందే మనసుంచి 24 గంటలు నన్ను గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు, కనుక ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు అని వాళ్ళని గురించి నేను చింతన చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అన్నాడు. అంటే భగవంతుడు మనసు ఎక్కడ ఉంటుందో అర్థమైందా? ఇప్పుడు ఎంతటి గొప్పవాడు భగవంతుడు అంటే, భగవంతుణ్ణి ప్రేమించే భక్తుడు అంతకంటే గొప్పవాడు. భగవంతుణ్ణి కట్టిపడేశాడా లేదా, అది భక్తి అంటే. అట్లాంటి భక్తి ఉండి విను అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. మొదటి శ్లోకంలోనే చెప్పారు చూసారా, ఆ మొదటి శ్లోకంలో మాట మర్చిపోకూడదు. ఏమిటి ఆ మాట చూడండి, మొదటి శ్లోకంలో మయ్యాసక్తః మనః, మనస్సు నాయందు ఉంచి అన్నాడు. మయి ఆసక్త మనః, వింటూ వింటూ ఎక్కడో ఉంటుంది మనస్సు, ఇంటి మీదనో అబ్బాయి మీదనో అమ్మాయి మీదనో ఆస్తుల మీదనో ఉండకూడదు. మయి ఆసక్త మనః, అందుకే చెప్పాను ఇదంతా నేను ఇప్పుడు ఆ ఒక్క పదం కోసం చెప్పాను, ఎక్కడి నుంచో కథ కోసం చెప్పలా మీకు. ఎవరికి అర్థమవుతుంది ఈ విషయం తెలుసా, ఈ ఆత్మజ్ఞాన విషయం, ఎవరైతే వారి మనస్సు నాయందే లగ్నమై చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క విషయం, ఈ రహస్యం అర్థమవుతుందన్నాడు. మనసు లేని వాడికి ఏం అర్థమవుతుంది? కనుక ముందే కాషన్ పెట్టేశారు కృష్ణ పరమాత్మ, కండిషన్ చూసారా. మనం ఆ కండిషన్ మర్చిపోతాం, భగవద్గీత చదువుతాం, ఒక్క మాట కండిషన్ మర్చిపోయి మీరు ఎంత చదివినా భగవద్గీత అది వృధ, బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. కనుక కృష్ణ పరమాత్మ కావలసింది ఏమిటి, ఆసక్త మనాహ, ఎవరి ఎందు, నా ఎందు అన్నాడు, భగవంతుడి ఎందు ఆసక్త మనాహ, అలా ఉండి వినాలి, అది భగవద్భక్తి అంటే. తర్వాత శ్లోకం ఇప్పుడు చెప్తున్నారు విషయాన్ని, టాపిక్ వస్తున్నారు. మొదటి 3 శ్లోకాలు ఉపోద్ఘాతం, అది చెప్పిన తర్వాత జ్ఞాన విజ్ఞానం అనేది మన టాపిక్. ఈ జ్ఞాన విజ్ఞానం ముందు చెప్పాలి అంటే టాపిక్ ఎలా ఆరంభిస్తున్నారంటే విషయాన్ని సృష్టి ప్రక్రియతో ఆరంభిస్తున్నాడు. ఈ భగవంతుడనేవారు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ సృష్టికి కారణం అంటున్నారు. ఎలా, 4వ శ్లోకం చదువుతాం. భూమి నాపోనలో వాయు, హం మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతి యం మే, భిన్నా ప్రకృతిరష్టధా. నాలుగవ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఈశ్వర స్వరూప వర్ణనం. ఈ 4 నుంచి 12 శ్లోకాల వరకు చెప్పే విషయం చాలా ముఖ్యమైనటువంటిది. భగవద్గీత మొత్తంలోకి ఇది సారం, అంతేకాదు ఉపనిషత్ సారం. భగవద్గీత అంతా కూడా ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందో అదే చెప్పబడింది ఇక్కడ కూడా. ఆ మంత్రాలనే నేరుగా చెప్పకుండా ఆ మంత్రాలనే వేరొక పదాలతో చెప్పారు కృష్ణ పరమాత్మ. అందుకని మనం భగవద్గీత చదువుతున్నా కూడా ఉపనిషత్తే చదువుతున్నామనే జ్ఞానం ఉండాలి, మనకు గుర్తుండాలి. ఉపనిషత్తు వేరు, భగవద్గీత వేరు కాదు. మరొక విషయం ఏమిటంటే భగవద్గీత చక్కగా అర్థం కావాలి అంటే కొంచెం ఉపనిషత్తు జ్ఞానం కూడా కావాలి. ఈ శ్లోకం ఉపనిషత్తు మీద ఆధారపడున్నది. మనం ఇక్కడ ముండకోపనిషత్తు చదివాం చాలా ఏండ్ల క్రిందట. ఆ ముండకోపనిషత్తుల విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తు చదువుతున్నాం. ఆ ఛాందోగ్యోపనిషత్తుల విషయం కూడా ఇందులో వస్తుంది. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తు కంటే వేరు కాదు. చాలా మంది అనుకుంటారు ఉపనిషత్తులు మాకేం అర్థం అవుతాయంటే మేము వినాం, భగవద్గీతే వింటామంటారు. ఉపనిషత్తుల క్లాస్కి జనం ఎక్కువ రారు, భగవద్గీత క్లాస్కి వస్తారు. కానీ ఎవరైతే ఉపనిషత్తులు కూడా చదువుతారో వాళ్ళకి భగవద్గీత తేలికగా అర్థమవుతుంది, తేలికగా అర్థమవుతుంది, చక్కగా గ్రహిస్తారు. కారణం ఏంటి, భగవద్గీతలో ఉపనిషత్తుల విషయం ఉన్నది కాబట్టి ఉపనిషత్తు పరిజ్ఞానం కూడా ఉంటే భగవద్గీత పరిజ్ఞానం తేలికగా అనిపిస్తుంది. అందుకని విషయం చెప్తున్నాను. కనుక ఇది తేలిక కష్టం అని చెప్పి మనం అనుకోకూడదు. చదవడం పద్ధతి ఏమిటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏది వినాలి ముందు అని గురువు యొక్క సలహా తీసుకోవాలి. అలా తీసుకునే వాళ్ళు అది రాయలే కృష్ణ పరమాత్మ, నేను చేరుస్తాను అందులో మనుష్య కచ్చితి ఎతతి సిద్ధయే ఎతతామపి. గురువు దగ్గరికి వెళ్ళి కూడా వింటూ కూడా ఎలా వినాలి, పద్ధతి ఏమిటి అడిగేవాళ్ళు చాలా చాలా అరుదు. ఏదో చెప్తున్నారు వెళుతున్నారు, మనం వింటున్నాం చాలు, ఇంకేమిటి అంతకంటే. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, డిస్టర్బ్ చేయడం కాదు, అడిగి తీరాలి, అది నా హక్కు, తప్పు లేదు అందులో. గురువుకి ఆనందం, గురువు మనం ప్రశ్న వేస్తే నాకు ఈ విషయం సందేహంగా ఉందండి చెప్పండి, ఎలా చదవాలి, ఏది చదివితే చక్కగా అర్థమవుతుంది, పద్ధతి ఏమిటి, అవన్నీ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ స్విచ్ నొక్కితే అన్ని రకాల లెక్చర్లు వస్తాయి, అది కాసేపు ఇది కాసేపు అన్నీ వింటారు, కలగాపులగా విని ఏది అర్థం కాకుండా తలకాయ పట్టుకొని కూర్చుంటారు. ఒక ఆవిడ అడుగుతోంది మొన్న, స్వామిని దక్షిణామూర్తి శ్లోకం చదివాను ఒక్క మాట అర్థం కాలేదండి అంది. దక్షిణామూర్తి శ్లోకం పిహెచ్డి పుస్తకం అది, ఆ పిహెచ్డి చదవాలంటే ముందు భగవద్గీత విన్నావా ఫస్ట్? అసలు ఉపనిషత్తులు చదవకుండా భగవద్గీత చదవకుండా దక్షిణామూర్తి స్తోత్రం ఏమర్థమవుతుంది అట్లాగా అంది. తర్వాత ఈశావాస్యోపనిషత్తు మొదలు పెట్టడమే ఈశావాస్యోపనిషత్తు వింటుంది, ఎందుకంటే అన్నీ వస్తాయి ఇంటర్నెట్లో, దాని ఇష్టం వచ్చినవన్నీ వింటున్నది. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందో, ఎందుకంటే చాలా మందికి తెలియదు. అయితే జిజ్ఞాస ఉంది, చాలా ముముక్షుత్వం ఉంది, ఉండి ఏం ప్రయోజనం, సంవత్సరాలు వృధా అయిపోయినాయి. కనుక గురువు మార్గదర్శనం లేకుండా చదివితే మన సమయం వృధా అవుతుంది, మన శక్తి వృధా అవుతుంది. ఆ వినయం కావాలి, గురువు దగ్గరికి వెళ్ళి వినాలి, చదవాలి, తెలుసుకోవాలని. ఆ శ్వేతకేతు చూడండి ఎంత అడుగుతున్నాడు, ఇంకా చెప్పండి నాన్నగారు ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు. జిజ్ఞాస ఉండాలి. మనకు కాస్త వినేటప్పటికి నిద్ర, ఆకలి నిద్ర వచ్చేస్తాయి, మనకు అలసిపోతాం, కొంచెంసేపు చదవంగానే చాలే అనిపిస్తుంది, మన బలహీనత అది. కానీ ఆ తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి అలుపు తెలియదు, కష్టం తెలియదు, అది తేలికగా ఉంటుంది వాళ్ళకి. ఆరోగ్యం అన్నీ కరెక్ట్గా ఉంటాయి వాళ్ళకి. ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది స్ట్రెంగ్త్, ఆ జిజ్ఞాస, తీవ్ర జిజ్ఞాస, ఆ శక్తి కూడా అక్కడి నుంచే వచ్చేస్తుంది. ఎప్పుడైతే జిజ్ఞాస ఉంటుందో తీవ్రంగా అన్నీ అనుకూలిస్తాయి, మన ప్రయత్నం లేకపోతే ఏది అనుకూలించదు. దానికి ఏమిటి శ్లోకం, ఆరో అధ్యాయం చదివాం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత. నేను మీనింగ్ చెప్పను, మళ్ళీ చెప్పాను కదా, వెళ్ళి చదువుకోండి. ఆ రెండు శ్లోకాలు గుర్తుపెట్టుకోవాలి మనం శాస్త్రం చదివినంతసేపు. మన ప్రయత్నం లేకుండా ఏమి జరగదు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం చాలా గంభీరమైనటువంటి విషయం, తెలిసిన విషయమే అయినప్పటికీ తెలియనట్లే. ఏమిటిదంటే, భగవంతుడు ఈ సృష్టి చేశాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, నాలుగు సెంటెన్సులు చెప్తాను, దాని మీద మనం వివరణ వినాలి. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, భగవంతుడు ఈ సృష్టి చేశాడు. ఎలా చేశాడు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. ఆయనే ఈ సృష్టిగా మారాడు, గాడ్ బికేమ్ ద వరల్డ్, ఆయనే ఈ సృష్టిగా కనపడుతున్నాడు, ఆయనే ఈ సృష్టిగా కనపడుతున్నాడు, గాడ్ బికేమ్ ద వరల్డ్. మూడవ స్టేట్మెంట్, ఈ ప్రపంచం ఆయన కంటే వేరు కాదు, వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, ఈ ప్రపంచం అంతా ఆ దైవమయం, ఈశ్వరమయం. మూడు స్టేట్మెంట్లు చాలు, తర్వాత చెప్తాను. భగవంతుడు ఈ సృష్టి చేశాడు, ఎలా చేశాడు, ఉదాహరణ వినాలి మనం. ఈ శ్లోకానికి వెళ్లే ముందు ఫౌండేషన్ అనమాట, ఎలా చేశాడు. మనం చపాతీలు చేయాలంటే పిండి తెచ్చి గోధుమ పిండి కలిపి ఒత్తి మరి చపాతీలు చేస్తాం. కంసాలి వాడు బంగారం తీసుకొచ్చి ఆభరణాలు చేస్తాడు, వడ్రంగి వాడు చెక్కను తీసుకొచ్చి చెక్క సామాన్లు చేస్తాడు, ఫర్నిచర్ చేస్తాడు. సాలెవాడు దారం తీసుకొచ్చి వస్త్రాన్ని నేస్తాడు. ఇవన్నీ మనకు తెలుసు. కుమ్మరివాడు మట్టి తీసుకొచ్చి కుండలు చేస్తాడు. చాలా ఉదాహరణలు చాలు. ఇప్పుడు ఈ ఉదాహరణలో మనకేం తెలిసిందంటే రెండు విషయాలు తెలుసుకుందాం మనం. చేసేవాడు కంసాలివాడు, వడ్రంగివాడు, సాలెవాడు, వీళ్ళందరూ కూడా అది చెయ్యడం ఎలా అని తెలిసిన వాళ్ళు. వాళ్ళకి జ్ఞానం ఉన్నది ఆ వస్తువుని ఎలా చెయ్యాలని. వాళ్ళు నిమిత్త కారణం అంటారు. ఆ చేసేవాడు నిమిత్త కారణం. మనం చెయ్యలేం. మట్టి మన చేతికి ఇస్తే కొండ చెయ్యండి అంటే తిరుగుతూ ఉంటుంది. మనం ఇట్లా పట్టుకోవాలి దాన్ని షేప్ వచ్చేటప్పుడు, అది ఒక రూపం బదులు ఇంకొక రూపం వస్తుంది. మనం చేయలేం. వాడికే ఉంటుంది ఆ తెలివితేటం, ఆ నేర్పరితనం. కనుక ఇంటెలిజెంట్ కాజ్ అంటాం. సంస్కృతంలో నిమిత్త కారణం అంటారు. కుమ్మరివాడు నిమిత్త కారణం. కుమ్మరివాడు కొండ చేయడానికి ఉపాదాన కారణం అన్నారు. మెటీరియల్ కాజ్, ఏ పదార్థాన్ని, మూల పదార్థం తీసుకోవాలి. కంసాలివాడికి బంగారం మూల పదార్థం, కుమ్మరివాడికి మట్టి మూల పదార్థం, సాలెవాడికి దారం మూల పదార్థం, వడ్రంగివాడికి చెక్క మూల పదార్థం. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ మూల పదార్థం లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు వంట చేస్తారు, మీరు ఇంటెలిజెంట్ కాదు. వంట చెయ్యండి మూల పదార్థాలు లేకుండా, కాయగూరలు లేకుండా, బియ్యం లేకుండా, ఏమీ లేకుండా వంట చెయ్యండి. చాలా ఇంటెలిజెన్స్ అండి, నాకు అన్నీ తెలుసు చేయడం ఉన్నది. పదార్థాలు లేకపోతే ఏం చేస్తారు, చేయలేరు. మూల పదార్థం కావాలి, దాన్ని తీసుకుంటారు. ఉపాదీయతే ఇది ఉపాదాన కారణం. మన చేత తీసుకునబడుతుంది అది. కంసాలివాడు బంగారం తన చేతుల్లోకి తీసుకుంటాడు, సాలెవాడు దారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు, కుమ్మరివాడు మట్టిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకే దాని పేరు ఉపాదానం అంటారు. ఉపాదానం అంటే తన దగ్గరికి తీసుకొని దాని ద్వారా చేస్తాడు. అందుకనే దానికి ఉపాదాన కారణం, మూల పదార్థానికి ఉపాదాన కారణం అని పేరు. ఇప్పుడు అర్థమైంది కదా. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. సృష్టి చెయ్యాలంటే, కుండ సృష్టించాలంటే కుమ్మరివాడు మట్టి రెండు కావాలి. కుమ్మరివాడు ఏం కారణం, నిమిత్త కారణం. ఇంగ్లీష్లో ఏమంటాం, ఇంటెలిజెంట్ కాదు. మట్టిని ఏమంటాం, ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్. ఇంగ్లీష్లో ఎందుకండి స్వామిని అంటారు, ఊరికే కంఫర్ట్ కోసం అంతే, అర్థమవుతుంది. ఇది తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు మేస్త్రి ఇల్లు కట్టడానికి కట్టేవాడు మేస్త్రి. ఈ కట్టడానికి కావలసిన పదార్థం ఇసుక, మట్టి, సిమెంట్ ఇవన్నీ కూడా మూల పదార్థాలు, మెటీరియల్ కాజ్. సరే, ఉదాహరణలు చాలు కదా. ఇప్పుడు దేవుడు, భగవంతుడు లేక ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. ఈశ్వరుడు అంటే ఎవరని చెప్పాం, మాయా సహితం బ్రహ్మ ఈశ్వరుడైనాడు. ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. ఇప్పుడు ఈయనకి ఆయన నిమిత్త కారణం అనుకుందాం. మరి అంతే కదా, ఆయన సృష్టి చేసినప్పుడు ఆయనే కదా ఇంటెలిజెంట్ కాజు, నిమిత్త కారణం. ఆయనకి మెటీరియల్ కాజ్ ఏమిటి అని అడిగితే వెంటనే మామూలు వాళ్ళు ఏం చెప్తారు, పంచభూతాలండి అంటారు. పంచభూతాలు మెటీరియల్ కాదంటాడు. అట్లా చెప్తే మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా, పంచభూతాలు ఎవరు సృష్టి చేశారు. అందుకని ఇంకా ఏం సృష్టి జరగలేదు, ఇప్పుడు సృష్టి చెయ్యాలి. ఆయన పంచభూతాలని సృష్టి చెయ్యాలి, చేసిన తర్వాతనే కదా సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఆయన కూడా కుమ్మరివాడిలాగా, కంసాలివాడిలాగా ఆ మెటీరియల్ కాజు కోసం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తాడు, ఏమి లేదు కదా, ఇంకా సృష్టి లేదు కదా, ఎక్కడికి వెళ్తాడు ఆయన చెప్పండి. ఏమైనా ఉంటే కదా వెళ్ళడానికి, తీసుకురావడానికి, ఇంకా సృష్టి జరగలేదే. ఆ భగవంతుడు నిమిత్త కారణం అనే భగవంతుడు ఎక్కడికి వెళ్తాడు మెటీరియల్ కాజు కోసం. పాపం, పాపం అనిపించగలరా మీకు, అయ్యో పాపం భగవంతుడికి మెటీరియల్ కాజే లేదే చేయడానికి అని అనుకుంటాం. అక్కర్లేదు ఆయనకి, బయటికి వెళ్ళి ఒక పదార్థాన్ని తేవలసిన పని లేదు. లేకుండానే ఆయనే ఈ సృష్టిగా వ్యక్తమవుతాడు. గాడ్ బికేమ్ ద వరల్డ్. తన మాయాశక్తిని ఈ నామరూపాలుగా కనపడేటట్లు చేస్తాడు. ఆ మాయాశక్తే ఉపాదాన కారణం. ఆయనలోనే ఉన్నది ఆ శక్తి, ఆయన ఆ మాయాశక్తి రెండు కలిసి అలా ఈ ప్రపంచంగా వ్యక్తమవుతాయి. కనుక భగవంతుడే ఉపాదాన కారణం, భగవంతుడే నిమిత్త కారణం. ఆయనే ఇంటెలిజెంట్ కాదు, ఆయనే మెటీరియల్ కాదు. మాయ కోసం ఎక్కడికి వెళ్ళలే, మాయ ఆయన ఆయనలో ఉన్న శక్తి అది. మాయ ఆయనలో ఉన్న శక్తిని, ఆ శక్తిని పనిచేసేటట్లు చేస్తాడు ఆయన. ఆయన చైతన్య స్వరూపంగా ఉంటూ ఈ మాయకి నామరూపాలనిచ్చి ఆ మాయ నామరూపాల్లో ప్రవేశిస్తాడు ఆయన. ఆయనే ఈ ప్రపంచంగా మారుతాడు. ఎలా మారుతాడంటే పాలు పెరుగ్గా మారినట్టు మారతాడా భగవంతుడు? పాలు పెరిగైందనుకోండి ఇంకా పాలు ఉండవు, అర్థమైందా? పాలు పెరిగైపోతే ఏమండి, భగవంత్ గాడ్ బికేమ్ ద వరల్డ్ అన్నారు. వరల్డ్ అయిపోయిందంటే వచ్చేసిందంటే భగవంతుడు లేడా అప్పుడు అనే ప్రశ్న వస్తుంది, అవునా? అటువంటి ప్రశ్న రాకూడదు. ప్రపంచం వచ్చేసింది, భగవంతుడు లేడు, పెరుగొచ్చింది, పాలు పోయినాయి, పాలు లేవు అన్నట్లు అయిపోతుంది. అక్కడ శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, ఆయన మారకుండానే ఇప్పుడు సృష్టిగా కనపడుతున్నాడు, ఈ సృష్టిగా అయినాడు మారకుండానే. ఎలాగైతే తాడు మారకుండానే పాముగా కనపడుతున్నదో అలా మంద చీకటిలో తాడు పాముగా కనపడుతోంది. నిజంగా తాడు పాముగా మారిందా? మారలేదు, మారకుండానే పాముగా కనపడుతున్నది. దాన్ని వివర్త ఉపాదాన కారణం అంటారు. కారణాలు రెండు, ఉపాదాన కారణం రెండు రకాలు, పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. మారుతూ ఉండే ఉపాదాన కారణం ఒకటి, మారకుండా ఉంటూ ఉండే ఉపాదాన కారణం. పాలు పెరుగవుతుంది, ఈ పాలు పరిణామి ఉపాదాన కారణం. పరిణామం అంటే ఏమిటండి? మారటం. పరిణామి ఉపాదాన కారణం. భగవంతుడు పరిణామి ఉపాదాన కారణం కాదు. తాడు పాము లాగా కనపడినట్లుగా వివర్త ఉపాదాన కారణం, మారకుండా కనపడేవాడు. తాను మారకుండా వేరుగా కనపడటం, తాను మారకుండానే ఈ జగత్తుగా కనపడుతున్నాడు భగవంతుడు. తనలో నుంచే ఉపాదాన కారణాన్ని తీసుకొచ్చాడు. అది ఎట్లా సాధ్యమండి అంటే, ముండకోపనిషత్తులో విన్నాం కదా, సాలెపురుగు యథోర్ణనాభిసృజతే గృహతే చ. సాలెపురుగు తన గూడు కట్టడానికి, సాలెగూడు ఆ దారం దానికోసం బయటికి వెళుతుందా? వెళుతుందా? వెళ్ళదు, తనలో నుంచే తీసుకొస్తుంది. సృజతే గృహతే చ, తనలోకే తీసుకుంటుంది. మళ్ళీ ఒక సాలెపురుగే తీసుకొస్తే ఆ దారం ఎంత స్టిక్గా ఉంటుంది తెలుసండి? సన్నగా ఉంటుందే కానీ గాలి వస్తున్నా సరే ఏం చేయలేదు దాన్ని. ఎక్కడ కడుతుందో, కనెక్షన్ ఎక్కడో తెలియదు, మనకి కంటికి కనపడదు. ఇంజనీర్లందరూ ఎందుకు పనికొస్తారు దాని ముందు? మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ అండి అంటాడు. మా అబ్బాయి సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఏ ఇంజనీర్ అయినా సాలెపురుగు ముందు ధూళి కదా. పెద్ద పెద్ద సైంటిస్టులే ఈ సాలెపురుగు థ్రెడ్ లాంటిది తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోసం దానికి అంత శక్తి ఉందిట, అది ఆపేయగలదు. దాన్ని ఆ మెటీరియల్ని ఎట్లా తయారు చేద్దామని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా థింక్ చేస్తూనే ఉన్నారట. ఒక సాలెపురుగే తన నుంచి తీసుకొచ్చి గూడు కట్టుకొని తనలోకి తీసుకుంటే భగవంతుడు తనలో నుంచి మెటీరియల్ కాదుని తీసుకొచ్చి సృష్టి చేయలేడా? చేస్తాడు. వీలవుతుంది అది. ఎలా వీలవుతుందంటే, గాడ్ బికేమ్ ద వరల్డ్, భగవంతుడే ఈ ప్రపంచంగా వ్యక్తమైనాడు. సత్ చిత్ రూపంగా చైతన్యం ఆయన అంశ, రెండు అంశాలుగా ఆయన వ్యక్తమైనాడు. మాయా అంశం నామరూపం కనపడేది, సత్తు చిత్తు ఆయన రూపం, నిర్గుణం బ్రహ్మరూపం. చూడండి ఇక్కడ సగుణం అంటే మాయ నామరూపం. ఆ సగుణ మాయా నామరూపంలో ఈయన సత్తు చిత్తుగా ప్రవేశించాడు మారకుండా. ఆ మాయని నామరూపాన్ని పనిచేసేటట్లు చేశాడు చిదాభాసాన్నిచ్చి. అది చేయడానికి ముందు ఐదు పంచభూతాన్ని సృష్టి చేశాడు. చూడండి శ్లోకం, భూమి పృథివీ, భూమిది భూమి, ఆపహ నీరు, అనలహ నిప్పు, వాయు గాలి, ఖం ఆకాశ. మామూలుగా ఆకాశ వాయు అగ్ని ఇట్లా రావాలి, రివర్స్ ఆర్డర్ లో వెళుతున్నారు కృష్ణ పరమాత్మ. కొంచెం స్టైల్ అనమాట. అట్లాగే చూపిస్తే ఎట్లా అండి, కొంచెం మార్పు ఉండదు. భూమి రాపో నలో వాయు, నల అంటే నలుడు కాదు, అనలహ, అక్కడ ఒక ఎస్ ఆకారం ఉంటుంది మధ్యలో, అనలహ వాయు ఖం, ఐదు పంచభూతాలు. తర్వాత మనహ మనస్సు, సమష్టి మనస్సు, టోటల్ మైండ్. బుద్ధి, టోటల్ బుద్ధి, టోటల్ ఇంటలెక్ట్. అహంకార మూడు, ఐదు ప్లస్ ఎనిమిది, ఐదు ప్లస్ మూడు ఎనిమిది. అష్టధాన, ఆ భగవంతుడే పంచభూతాలుగా మనస్సు బుద్ధి అహంకారంగా. ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. మొదటి స్టేజ్ ఏమిటి? నిర్గుణం బ్రహ్మ ప్లస్ మాయ కలిసి ఈశ్వర, మొదటి స్టేజ్. ఆయనే పంచభూతాలుగా వ్యక్తమయ్యి మనస్సు బుద్ధి అహంకారం ఎనిమిదితో ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఈ నిర్గుణం బ్రహ్మకి సత్తుచిత్తుకి పరాప్రకృతి అని పేరు. ఈ మాయా నామరూపాలు సగణం కనపడుతున్నదంతానేమో అపరాప్రకృతి అన్నాం. ఈ రెండు కూడా అనాది. అపరాప్రకృతి అంటే మాయ, మాయ అనాది, భగవంతుడు ఈశ్వరుడు నిర్గుణ బ్రహ్మ అనాది, ఇద్దరు అనాది. ఇది కామన్ ఫీచర్, సామాన్య ధర్మం. వీరిద్దరికి అనేక భేదాలున్నాయి. అపరాప్రకృతి పరాప్రకృతికి, మాయకి ఈ నిర్గుణ చైతన్యానికి తేడా ఏమిటి అనేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.